అదే ఏమిటనుకుని నేను నవ్వుకున్నాను. కానీ నువ్వు మహావేగంగా గంట గడవకుండానే దాన్ని తీసుకెళ్ళి అక్కడ దాన్ని పావు రొట్లు పెట్టొచ్చావు. చావుని ఎవడో తప్పించలేడని ఇప్పుడు నాకు అర్థమైంది అన్నట్టు యమధర్మరాజు. ఒక్క క్షణం గరుత్మతో స్టన్ అయిపోయాడలే. కైలాసంలో నిజంగా పావురం ఎగిరి అక్కడికి వెళ్ళాలంటే ఎన్నేళ్ళు గడుస్తున్నది, కానీ గంటలో చావు ఎలా రాశాడా బ్రహ్మ అనుకున్నట్టు పాపం. ఈయన తీసుకెళ్ళి అక్కడ అప్పగించి వచ్చాడనమాట, తీసుకెళ్ళి మృత్యుదేవత. ఎంత చిత్రం! అందుకే ఎవడు తప్పించలేడు. లలాట లిఖిత రేఖ పరిమార్తం నశక్యతే. ఇక మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు పాపం గరుత్మంతుడు. ఇక్కడ ఇదే అంటున్నాడు ఈయన, ప్రభో ఎంత చిత్రంగా ఉంటుంది, ఎవడు తీయగలడు? దేవతలకి నేను సాయం చేయడం ఏమిటి, వాళ్ళేమో నిద్ర ఇవ్వడం ఏమిటి, ఆ నిద్ర ఇవ్వకపోతే నేను ఇక్కడ వచ్చి పడుకుంటానా, నూనెను ఉపయోగించుకుంటావా? వాడు చూడండి, ఆ మాంధాత కుమారుడు నిద్రపోతున్నాడనే విషయం కృష్ణుడికి తప్ప మరొకటి తెలియదు. ఆ పిచ్చపేనుగ కృష్ణుడు తరువుకుంటూ ఇక్కడ దాకా వచ్చాడు. ఎక్కడ అరేబియా కంట్రీ, అరబ్ కంట్రీసు, ఎక్కడ మధురా నగరం చుట్టుముట్టడం, అక్కడి నుంచి కృష్ణుడు పరిగెత్తుకుంటూ ఈ అడవిలోకి తీసుకురావడంటే ఇక్కడ రాయబడి ఉందిలో మృత్యు తీసుకొచ్చి పారిపోయాడు. అదే భగవన్ లీలలంటే. అంచేత ఎక్కడెవడికుందో అటువంటి ఆ కామవంచితమై సుఖతామసమై వెంపర్లాడి వెంపర్లాడి ఎవడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. అయినా అది పట్టించుకొని మళ్ళీ మామూలే, యథాప్రకారంగా 5 నిమిషాలు పోయాక నేను మామూలుగా స్థిరంగా ఉంటాను అనుకుంటాడు. అహో మహీయసి జంతోహ జీవితాశాయయా భవాన్. అందుకే ఈ కథని ఒకప్పుడు విదురుడు సంజయుడు వీళ్ళు ధృతరాష్ట్రుడికి చెప్పి ధృతరాష్ట్రుడి కొడుకులంతా తెచ్చారు. ముసలాడు భీముడు రోజు తిడుతున్నాడు. అప్పుడు అంటాడు విదురుడు, ఏమయ్యా నిన్ను చూస్తూ ఉంటే జీవితం మీద ఇంత విర్రాసి ఎందుకు ఉందా అనుకుని నాకు ఆశ్చర్యం కలుగుతోంది. అహో మహీయసి జంతోహో జీవితాశయా భవాన్. ఈ ప్రాణులకి తన ప్రాణం మీద శరీరం మీద ఎంత మమకారం నీలాగా. భీమాపవర్జితం పిండం ఆదత్తే గృహపాలవత్తు. భీముడు వేసే పిండాన్ని కుక్కలా తింటున్నావు ఇక్కడ పడుండి, ఇంటి కాపలా కాస్త ముసలాడా. ఏముంది నీకు ఇంకా ఇంట్లో, నీ కొడుకులు తెచ్చారు, పుట్టందుండవు పెద్దవాడవు, మహాభోగంబులలు పుట్టుకతో గుడ్డాడివి, పెద్దాడి అయిపోయావు, భోగాలు లేవు, నీ పట్టు చెడిపోయింది, నీ బిడ్డలు తెచ్చారు, ఏముంది ఇంకా నీ పెళ్లంతో ఇక్కడ పడి ఏడుస్తూ అడవికి వెళ్ళి తపస్సు చేసుకోక. మనం ఎంతోమంది గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో పిల్లలు గౌరవించరు, డబ్బులు అక్కువాలని చూస్తారు, హాయిగా వెళ్ళి ఏ ఆశ్రమానికో పోదామని ఉండదు, పురాణం మీద ఉండదు. అప్పుడు కూడా ఇంట్లో కూర్చుని టీవీ టిక్ 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 అని నొక్కుంటారు. ఆరోగ్యం సహకరించదు, అయినా ఇల్లు వ్యామోహం. చస్తామో బతుకుతామో తెలియదు, అయినా ఒక్క రూపాయి చేత్తో దానం చేయలేము. అప్పప్పప్ప ఎంత విచిత్రము అంటాడు. నేను ఎప్పుడు అలా ఈ మాట అన్నదంతా వ్యాసుడు డైరెక్ట్గా అదే పదం చెబుతున్నా. వ్యాసుడు తన తల్లికి సత్యవతీదేవికి చెప్పాడు. సత్యవతి అంటే వాళ్ళ తల్లి, సత్యవతీ పుత్రుడు వ్యాసుడు. అమ్మా నువ్వు తొందరగా అడవికి వెళ్ళిపోయి కోడళ్ళని తీసుకుని కౌరవులు పాండవులు తిట్టుకుని కొట్టుకుని చచ్చిపోతుంటే ఆ దృశ్యాలు నువ్వు చూడలేవు, ఇక్కడ ఉండకని చెప్పేశాడు. అడవికి పంపేశాడు వాళ్ళమ్మని, తన తల్లుల్ని, తన పెళ్ళాలని. ఆయన చేసిన పరిధి ఇవన్నీ తెలుసున్న మానవులు ఇందులోంచి బయటికి రాలేరు. కృష్ణ నీ అత్యద్భుతమైన నీ గుణాలను వాళ్ళు గ్రహించలేరు. కృష్ణ నీ రమ్య గుణాలు తెలుసుకోలేరు. కృష్ణ అటువంటి అజ్ఞానుల్ని అనుగ్రహించి మమ్మల్ని రక్షించు అని ముచుకుందుడు కృష్ణుడి పాదాల మీద పడ్డాడు. చిరునవ్వు నవ్వాడు ఆయన. ఏం కావాలన్నట్ట మోక్షం అన్నాడు. అప్పుడే మోక్షం వస్తుంది ఇంకా గర్గుడు చెప్పాడు, దేవతలకు సాయం చేశాడు, ఇన్నాళ్ళు నిద్రపోయాడు, పోని ఒట్టినే నిద్రపోయాడు, కృష్ణుడికి ఉపకారము చేశాడు ఇప్పుడు ఆ రాక్షసుని కాలయవనుని చంపి, అయినా నీకు మోక్షం రాదంటున్నాడు ఆయన. ఎందుకని పూర్వం మాంసం మీద వ్యామోహంతో తిండి కోసం జంతువుల్ని వేటాడి తిన్నావు. జంతువుల్ని వేటాడి తిన్నవాడు వాడు ఎవడన్నా నేను పుట్టుకతోటి జంతువు మాంసాన్ని తినేవాడిని పుట్టాను కదండి తప్పేమిటన్నా ఆ వాదన నా దగ్గర చెల్లదు. నువ్వు చేసిన ఆ పశుహింస పాపం పోయేదాకా బదరి వెళ్ళి తపస్సు చేసుకో. యాజ్ ఇట్ ఈజ్గా ఇదే మాట చెప్పాడు ఆయన. నువ్వు జంతువులు ఎలా తిన్నా ఆ పాపం పాపం అది పోయేదాకా పోయి బదరీలో తపస్సు చేయి. పిడివాదం చేస్తారు, నేను చంపలేదు కదండి, మాంసం తెచ్చుకుతున్నాను కదండి, మా జన్మ హక్కు కదండి, లేకపోతే మా ఇంట్లో మా ఆయన కోసం ఉండాను కదండి అని. ఇవేమి చెయ్యి, ఇది పోయేదాకా ప్రక్షాళన అవ్వాల్సిందే, నా దగ్గర వాదన లేదన్నాడు అంతే కృష్ణుడు. ఒక ఆవిడ అడిగింది నన్ను ఇదే మాట, నేను తిన్నండి కానీ మా ఆయన కోసం వండాలి కదండి, నీ మీ ఆయన కోసం వండి నా పాపం అనుభవించడానికి నువ్వు ఎక్కడో చోట తపస్సు చేయవలసిందే అన్నాడు ఆయన. నువ్వు వంకది, మీ ఆయన కోసం చేశాను ఇంకోటి కోసమని. నువ్వు తలుచుకుంటే చేయలేనిది లేదు మానవ, కానీ మాంసాహారం మానవ అన్నాడు. అంచేత వెంటనే ఆయన్ని పదరి వెళ్ళి తపస్సు చేస్తే ఆ పాపం పోతుంది, అప్పుడు కానీ మోక్షం రాదు, అది కూడా ఈ యుగంలో కాదు వచ్చే యుగంలో ఇస్తాను. అలాగే కృష్ణ అన్నాడు, కృష్ణుడు అక్కడ మాయమైపోయాడు. ఈ ముచుకుంద మహారాజు గారు కొండ గుహలోంచి బయటికి రాగానే తాడి చెట్టు మోకాల దగ్గరకు వచ్చిందిట. ఆయన మరి కృతయుగం నాటివాడు ఎప్పుడు వాడు, ఈ ద్వాపరయుగం చివరి పాదం, చెట్లు కూడా పొట్టివైపోయాయి, అన్ని పొట్టి పట్టి పట్టి కలియుగంలో అంతా పొట్టే పొట్టి అయినేమిలే గట్టి వాడనేను లేని పొట్టేళ్ళు గట్టివాళ్ళుగా ఉంటారు ఈ కలియుగంలో ఉన్నారు. ఆయన చూసి ఆశ్చర్యపోయి బాబోయ్ ఈ యుగంలో ఉండకూడదు అనుకున్నాడు. బదరి పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ పోయాడు. ఇప్పుడు ఆ మంచు కొండలో ఇప్పుడు కూడా తపస్సు చేస్తున్నాడు చిరంజీవులు. ఆయన ఒకడు చిరంజీవి అంటే మళ్ళీ మీకు బాలకృష్ణ అభిమానులకు బాధ వస్తుంది, బాలకృష్ణులు ఆయన ఒకడు అనుకోండి పని. ఈ విధంగా అన్నీ అయ్యి ఆయన కొండ గుహల్లో ఎక్కడో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఆ ముచ్చుకుందుడు చరిత్ర క్లుప్తంగా ఇక్కడ చెప్పారు. ఆ ముచ్చుకుందుడికి చాలా పవిత్రమైన సంతానం ఉన్నది. ఆ సంతానం చాలా కాలం తండ్రి పేరు నిలబెట్టారు. ఇక పురుకుత్సుడు అనేటటువంటి వాడు కొరకు వసుదుడు, ఆ వసుదుడి వంశంలో సత్యనుధుడు అని ఒక కోరాడు పుట్టాడు. వాడు సత్యం తప్ప అసత్యం పలకను అని నియమం పెట్టుకున్నట్ట, అంతటి గొప్పవాడు వాడు. అదిగో ఆ సత్యవ్రతుని కొడుకే సత్యరథుడు. సత్యరథుడికి త్రిశంకుడు అని కూడా పేరు. వాడి కొడుకే హరిశ్చంద్రుడు. ఆ హరిశ్చంద్రుడు చాలా సత్యవ్రతుడని మనకు చెప్పక్కర్లా. అతని కొడుకు లోహితుడు, చిన్నప్పుడు పాముకాటుతో చచ్చిపోయినట్టు అయ్యి మళ్ళీ బతికినవాడు ఆయన. ఆ లోహితుడి కొడుకు పృథుడు, అతని కొడుకు బాహుడు, ఆ బాహుని కొడుకు సగరుడు. సగరుడి కాలంలోనే సగరుడు 100 అశ్వమేధ యాగాలు చేయాలనుకుంటే 99 చేశాడు. 100 అశ్వమేధ యాగం చేసే సమయంలో ఒక ఇబ్బంది వచ్చింది. ఆ యాగంలో వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే ఆయనకి ఇద్దరు భార్యలు, ఒక భార్య వల్ల అసమంజసుడు అని ఒక కొడుకు పుట్టేట. ఆ కొడుకు చిన్నప్పుడు సరయూ నదిలో ఆడుకుంటున్నప్పుడు చిన్నపిల్లలు తీసుకెళ్లి పారేసేవాట. తనతో ఆడుకునే కబాడీ కబాడీ అని క్రికెట్ ఆడుకునే పిల్లలు ఉంటారు, ఈ పిల్లలు తీసుకెళ్లి నదిలో పారేసేవాట. తల్లిదండ్రులంతా ఏడుస్తూ వెళ్ళి మీ అబ్బాయి అండి మా పిల్లల్ని తీసుకెళ్లి నదిలో పారేస్తున్నాడు అనేసరికి రాజుగారికి మండి ఈ అసమంజసుడిని నగరం నుంచి గెంటేశాడు. నగర బహిష్కరణ శిక్ష. దాంతో వాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అంతకు పూర్వం ఎన్నో ఏళ్ళ నుంచి నదిలో పారేసిన పిల్లలందరినీ తీసుకొచ్చి అప్పగించి వెళ్ళిపోయట. వాడు యోగి, యోగశక్తి, ఇంట్లోంచి పోవాలని ఉంది కానీ వాడికి పెళ్లి చేశారు. వాడికి అంశుమంతుడు కొడుకు పుట్టాడు. ఈ సంసారంలో ఉండడం ఇష్టంలా, కానీ సన్యాసంకే పెడతానంటే వాడు నాన్న ఒప్పుకోడు. అందుకని ఈ పిల్లలు తీసుకెళ్ళి నదిలో పారేసి అల్లరి చేశాడు. దాంతో తండ్రి గెటౌట్ అన్నాడు. అప్పుడు ఆ గెటౌట్ అనగానే ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాడు అప్పగించి మరిగిపోయాట. వాడంత గొప్పడదు అంట. అయ్యయ్యో అనుకున్నాడు రాజుగారు, తీరా పొరపాటు జరిగిపోయిందని. ఇంకా రెండో భార్య వల్ల 60,000 మంది కొడుకులు పుట్టారు. వీడి దొంపతేగా మరి ఆసక్తి ఏమిటో తెలియదు. ఈ 60,000 మంది కొడుకులు మహావీరులు, బలం భయంకర పరాక్రమం కలిగిన వాళ్ళు. ఈ పరాక్రమంతో ప్రజలందరినీ తుక్కు కింద పీడించగలిగే అంత శక్తి ఉన్నవాళ్ళు వాళ్ళు. ఆ సగరుడు ఒకనాడు 99 అశ్వమేధ యాగాలు అయ్యాక 100 అశ్వమేధ యాగం చెయ్యాలి అని సంకల్పించి ఆ గుర్రాన్ని పంపుతారుగా మరి దేశాలకు తిప్పడానికి. ఆ గుర్రం వెనకాతలు 60,000 మంది కొడుకుల్ని పంపాడు. ఇంద్రుడికి భయం వేసింది, 100 అశ్వమేధ యాగాలు చేస్తే వాడికి ఇంద్ర పదవి వస్తుంది, వీళ్ళు రేపు పొద్దున ఇంద్ర పదవికి వస్తాడేమో ఈ సగరుడని భయపడి ఈ గుర్రాన్ని తీసుకెళ్లి పాతాళ లోకంలో కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేశాట. ఆ కపిలుడు కూడా మనువు కొడుకు అని చెప్పుకున్నాం మనం, శతరూప స్వయంభూలు కొడుకుగా విష్ణువే పుట్టాడని మనం ఎంతో పూర్వమే ఈ వత్స్యపురాణంలోనే. ఆ ఆశ్రమంలో కట్టాడు. కట్టేసరికి సగరుడు కొడుకులకి భూమి మీద ఎక్కడా గుర్రం కనపడలా, మొత్తం పాతాళమంతా చుట్టూత తవ్వేసి భూమిని పాతాళానికి వెళ్ళారట. ఆ భూమిని తవ్విన చోట్లోకి గంగొచ్చి సముద్రమై సగరుడు వంశం వల్ల పెరిగింది కాబట్టి సముద్రానికి సాగరము అని పేరు వచ్చింది. అదిగో ఆ సగరపుత్రులు పాతాళానికి వెళ్ళి చూస్తే కపిల మహర్షి ఆశ్రమంలో ఈ గుర్రం కనపడగానే వెనక ముందు ఆలోచించకుండా మూర్ఖులు కదా, మూర్ఖులకి మొండి మూర్ఖులకి ఏం తెలియదు, చెప్పినా ఎవరు చెప్పినా వినరు. ఆ ఋషీశ్వరుడికి ఏంటి ఆ గుర్రం ఎత్తుకొస్తాడా? ఆ ఋషి జుట్టు పుచ్చుకుని ఎరిగితి మద్దిరయ్య తడవేటికి గుర్రపు దొంగ వీడే, మేము కనిపెట్టాం ఆలస్యం లేదు, వీడే గుర్రపు దొంగ తీసుకొచ్చి ఆశ్రమంలో కట్టేశాడు పాపాత్ముడు, ఈ జరభిని పట్టి చంపుడు అతి సాధు మునీంద్రుడు ఓలె నేత్రముల్ తెరవక, వీడు పెద్ద సాధువులాగా కళ్ళు తెరవక పెద్ద నోరేసుకుని వెకిలి మనిషిలాగా తపస్సు చేస్తున్నాడు, ఈ మోసగాన్ని కొట్టండి చంపండి నరకండి, వీడి దగ్గర గుర్రం ఉంది కాబట్టి వీడే మన గుర్రాన్ని ఎత్తుకొచ్చిన దొంగ అని కత్తులుచ్చుకుని కటారులుచ్చుకొని చుట్టుచ్చుకున్నారట. ఎవడో ఉత్తరాల్లో జయేంద్ర సరస్వతిని తిట్టాడు కాబట్టి జయేంద్ర సరస్వతిని నేను జైల్లో పెడతానన్న జైలులు తికిన్ని 60,000 మందికి తేడా ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆ 60,000 మంది అలా చుట్టుపుచ్చుకోగానే కపిలుడు ఆగ్రహించి అలా కళ్ళు తెరిచి చూశాడు. వెంటనే కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చి బూడిదైపోయారు వాళ్ళంతా, ఆ బూడిద కుప్పలు అయిపోయారు. ఈవిడు కూడా అలాగే తొందరలో బూడిదైపోతుంది, అందులో సందేహం లేదు, గాడిదైనా అయిపోతుంది అట్టగాడిదైనా, అందులో సందేహం. నా వాక్య చూడండి మీరు, ఏదో రకంగా సర్వనాశనం అయ్యే స్థితి వచ్చినప్పుడు ఇలాంటి పిచ్చవేషాలు వేస్తారు. మహాత్ముల వాక్కులు వ్యర్థాలు కావు, వాళ్ళ జోలికి వెళ్ళడం చాలా పొరపాటు. ఆ మహానుభావుడికి కోపం వచ్చిందేమో అనుకున్నారట కొంతమంది, కళ్ళు విప్పి అగ్నిజ్వాలతో బూడిచ్చేశారని. ఆయనకేం కోపం రాలా, మరి ఏమిటి, వాళ్ళ పాపమే తాపమై వాళ్ళని బూడిద చేసింది. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు ఆయన. అప్పుడు ఆ సగరుడు ఎప్పటికీ తన కొడుకులు రావడం లేదని అనుమానం వచ్చి తన మనవణ్ణి అసమంజసుడని వాడిని గెంటేశాడుగా కొడుకుని, వాడు కొడుకు హంసుమంతుడిని వెళ్ళి వెతికిరా అంటే హంసుమంతుడు వెతుక్కుంటూ పాతాడానికి వచ్చాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి, బూడిద కుప్పలు చూడగానే మా వాళ్ళు మోసం చేసి ఆయన ఏదో చేయబోయారు, ఆయన అగ్నిజ్వాలలతో బూడిద చేశాడని కనిపెట్టి కాళ్ళ మీద పడి క్షమించండి అనగానే, నువ్వు బుద్ధిమంతుడివిరా, వెళ్ళలాగా దుడుకుతనం లేదు, గుర్రం పట్టుకుపో, వాళ్ళు చేసిన పాపం వల్ల వాళ్ళు బూడిదయ్యారు, ఈ బూడిద కుప్పల మీదకి గంగానది వచ్చి ప్రవహించినట్టయితే అప్పుడు ఈ బూడిద కుప్పలకి శాప విముక్తి, లేకపోతే పాపం చేసిన వాళ్ళు నరకానికి పోయి పిశాచి జన్మలెత్తే అల్లాడిపోతారు వీళ్ళు అనగా, అప్పుడు ఆయన గుర్రం పట్టుకెళ్ళి తాతగారికి ఇచ్చి తాను తపస్సు చేసి గంగను తేవడానికి ప్రయత్నం చేశాడు హిమాలయాల్లోకి వెళ్ళి. ఆ గంగోత్రికి చాలా దూరంలో ఉన్న ప్రదేశంలో తపస్సులోనే చచ్చిపోయాడు. ఆ హంసుమంతుడు సాధించలేక గంగను చచ్చిపోయట మధ్యలో. ఆయన కొడుకు దిలీపుడు, వాడు తపస్సు చేస్తూ మధ్యలో చచ్చిపోయాడు. ఆ దిలీపుడు కొడుకు భగీరథుడు, వాడు తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ కోసం ముందు తపస్సు చేస్తే బ్రహ్మ అన్నట్ట, నా దగ్గరకు వచ్చి తపస్సు చేస్తే ఉపయోగం ఉంది, గంగని ప్రార్థించు అన్నట్ట, మళ్ళీ గంగ కోసం తపస్సు చేశాడు. గంగ అంది, నేను గ్యారంటీగా వస్తా భూలోకానికి ఆకాశం నుంచి, నేను భూలోకానికి వస్తే నా వేగానికి భూమి అంతా దడదడదడ నాశనం అయిపోదా, కాబట్టి నన్ను భరించాలొకడు, అది శివుడి వల్ల అవుతుంది, శివుడి కోసం తపస్సు చేయందిట. మళ్ళీ మొదలుకు వచ్చింది రాని మళ్ళీ శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు, నేను గంగని భరిస్తాను రా గంగా అని రెండు చేతులు నడుము మీద పెట్టుకుని నిలబడ్డాడు. గంగ అందుట ఈ శివుడిని నన్ను భరిస్తానంటాడు, ఎంత అహంకారమో, వీడి తలకాయ బద్దలు కొట్టేస్తాను, ఏది శివుడు తలకాయ బద్దలు కొట్టేస్తానని డామ్మని దిగిందిట నెత్తి మీదకి. అమ్మ నీకెంత పొగరు, నా తలకాయ పగల కొడతావా అని ఆ దిగుతున్న గంగని జడల్లో బంధించేశాట. ఆయన జడల్లో బిగించేశాడు. గంగ లోపల సుడులు తిరిగింది, గిరిగి గిరగిరా 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 కొట్టుకుంది, ఏం లోపల నుంచి లాభంలా రాలేకపోయిందిట పాపం. అప్పుడు గంగానదికి అర్థమైంది, ఈయన జడలు ఇలా ఉన్నాయంటే ఈయన నిజంగా ప్రభావం చూపిస్తే ఏమైపోతామని. ఈ జడల్లో పడిన గంగ కిందకు రాకపోయేసరికి మళ్ళీ అనుమానం వచ్చింది భగీరథుడికి, ప్రభు తమరు ఏమన్నా మాయ చేశారా అని. లేదు నాయన, ఇంత గంగ భూలోకానికి వస్తే ఈ సునామీల్లాగా అయిపోతారు జనాలు అని ఒక్క పాయ విడిచిపెట్టాట కిందకి. ఆ కాస్త పాయ గంగోత్రిలో పడి దపదపలాడుతూ భూలోకానికి వచ్చి బిందు అనే సరస్సులో పడి 5 పాయలై సీత సుచక్షువు పావని హ్రాదిని నళిని సింధువు అనే 6 నదులుగా మారిపోయింది. అందులో సీత సుచక్షువు సింధువు ఈ 3 తూర్పుకు పోయాయి, పావని హ్రాదిని నళిని ఈ 3 పడమరగిపోయాయి. 7వ పాయ అలకనంద మందాకిని మొదలైన పేర్లతో భగీరథుడి వెంట వచ్చింది. అక్కడి నుంచి భగీరథుడి వెంట వెళ్ళి ప్రవాహంగా వస్తుంది. అంటే భగీరథుడు అన్నట్టు, నేను వెళ్తాను నా వెనకే నూరా, నేను ముందు నా వెనక, పిచే ముడ్ బయే ముడ్ అంటూ నేను వెళ్ళినప్పుడల్లా నా వెనకాల తిరుగుతూ ఉండాలి. ఈయన తిరుగుతున్నప్పుడల్లా వస్తుంది. ఇంతలో ఒక ఇబ్బంది వచ్చింది మళ్ళీ ఆవిడికి, మంచి వేగంగా సుళ్ళు తిరుగుతూ వచ్చి దారిలో ఆ ఋషికేశం ఆ ఏరియాలోకి వచ్చే తోట జఖ్రువు అని ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ ఋషీశ్వరుడి ఆశ్రమాన్ని ముంచెత్తేసిందిట. ఆయన యజ్ఞం కోసం తెచ్చుకున్న నేతి డబ్బా దర్భలు అన్నీ పోయాయి, జంగజర్మాలు కొట్టుకుపోయాయి. అమ్మ గంగ అని మళ్ళీ ఓం కేశవాయ స్వాహ అని చేతిలోకి లాగి మొత్తం గంగను తాగేసేట మళ్ళీ ఆయన. వెనకాతల దబ 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 శబ్దంతో వస్తుంది కదా, ఇప్పుడు ఆగిపోయింది మళ్ళీ. ఏమని వెనక్కి చూస్తే అసలు ఒక్క డ్రాప్ లేదు వాటర్. తెలుగు గంగ ప్రాజెక్ట్లో తయారైంది అది. అమ్మమ్మమ్మ అనుకుని ఆయన అర్థమైంది జహ్నువు తాగాడని. ప్రభు మీరు అంతా కలిసి నన్ను ఏడిపించేస్తారు, అక్కడ మొన్న శివుడు బంధించాడు, ఇప్పుడు నువ్వు తాగేసావు, నన్ను రక్షించు, మా గంగను విడిచిపెట్టన్నట్ట. సరే జాలిపడి ఈ గంగ నోట్లోంచి వదిలితే ఉమ్మినట్టు అవుతుందని చెవిలోంచి, కుడి చెవిలోంచి వదిలాడు. ఆయన చెవిలోంచి బయటకు వచ్చింది కాబట్టి, జహ్నువు చెవిలోంచి బయటకు వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు వచ్చింది. అక్కడి నుంచి ఈయన వెనక వెళ్ళి బంగాళాఖాతంలో పడి, ఇప్పుడంటే బంగాళాఖాతం ఉంటాం కానీ అప్పటికి భూమి చుట్టూ తవ్వేశారుగా ఆ సగరపుత్రులు, ఖాళీ ఇంకేం లేదు. అందులోంచి పాతాళానికి వెళ్ళి ఆ పాతాళంలో ఉన్న కపిలుడి యొక్క ఆశ్రమంలో ఉన్న ఆ చితాభస్మపు రాసుల మీద పడగానే వాళ్ళందరికీ మోక్షం వచ్చి పైకి వెళ్ళారు, స్వర్గానికి పోయారు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, ఓయి భగీరథుడా, గొప్ప ప్రయత్నం చేసి గంగని పాతాళం వరకు తీసుకెళ్ళావు, ఈ నదిలో స్నానం చేయకపోతే నీవు తరించవు, ఇందులో స్నానం చేస్తే ఎవడన్నా పాప ప్రక్షాళనం చేసుకుని తరిస్తాడు, స్నానం చేయమనగానే ఆయన సంకల్పం చెప్పుకుని స్నానం చేసేట. అప్పుడు ఆయనకే మోక్షం వచ్చింది. బ్రహ్మ మెచ్చుకుని, గంగాతరంగ రంగ దభంగ తుంగ మంగళ చిరకీర్తి మహితుండవగుము. ఈ గంగాతరంగాలు ఒక్క క్షణం ఆగవు, అలాగే నీ కీర్తి కూడా భూమి మీద ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు చెబుతూనే ఉంటారు. 2005 మత్స్యపురాణంలో కూడా పద్మాగర్ గారు నీ కీర్తి చెబుతూ ఉంటే భక్తులు వింటారు. అలా నీ కీర్తి శాశ్వతమవుగాక, నువ్వు మోక్షం పొందుదువుగాక, నీ పేరు మీదుగా గంగానది భాగీరథి అని పిలువబడుగాక అని వరమిచ్చాడు. అంతటి గొప్పవాడైనటువంటి భగీరథుడు ఈ సగరుడి యొక్క వంశంలో పుట్టాడు. ఆయన చాలా గొప్పవాడు, గంగని భూమికి తెచ్చాడు, గంగానదికి భాగీరథి అని పేరు వచ్చింది. ఆ భగీరథుడి కొడుకు నాభాగుడు. ఈ నాభాగుడి కొడుకే అంబరీషుడు, ఏకాదశి వ్రతాల్లో ఆరితేరినటువంటి వాడు. ఇదిగో ఆ అంబరీషుడి యొక్క అత్యద్భుతమైన చరిత్రను మనం మళ్ళీ తర్వాయి ఎపిసోడ్లో చెప్పుకుంటాం అన్నమాట. అందుకే మొన్న అన్నారు అంబరీషుడు అనే ఒడుకే నామకే వస్తే పుడతాడు, ఇప్పుడు చెప్పడు తర్వాత చెబుతాడని. ఆ విశేషాలు ఇంకా చాలా చాలా
సభాయ సినిమా శ్రీ మత్స్యపురాణ కార్యక్రమంలో ధారావాహికలో అంబికావారి అష్టాదశ పురాణాల్లోని దశమ పురాణంలో వంశానుచరిత అనే పేరుతో ఇక్ష్వాకు వంశంలో, సూర్యవంశంలో ఉండే మహత్తరమైన వీరాది వీరుల చరిత్రలని చెబుతున్నారు. సౌరకాది మహర్షులకు సోత మహర్షి దీనిని మత్స్య రూపంలో ఉన్న విష్ణువు మరువుకి కూడా చెబుతున్నాడు. నేను మీకు చెబుతున్నాను. అందులో భాగంగా గంగావతరణం అది చెప్పుకున్నాం. ఆ భగీరథుని కొడుకే నాభాగుడు, అతని కొడుకు అంబరీషుడు. ఈ అంబరీషుడు ఏనాడు విడిచిపెట్టకుండా ద్వాదశి వ్రతం చేశాడు. ఏకాదశి వచ్చిందంటే భగవంతుని యొక్క నామాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఆ నామ పారాయణానంతరం ఉపవాసము చేసి ద్వాదశి అనేటటువంటి తిథికి పారణ చేయటం ద్వాదశి వ్రతం. ఆ ద్వాదశి పారణ చాలా అత్యద్భుతమైనది. పరమ నిర్వికారుడు ఆయన. ఈ లోకంలో ప్రతి చిన్న వస్తువుకి ఎప్పుడూ ఒకప్పుడు భయం ఉన్నది, కానీ ఎప్పుడూ భయం లేనిది ఏదన్నా ఉంది అంటే వైరాగ్యం. అటువంటి వైరాగ్యం ఆయనకు వచ్చిందట. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్ భయం, మానే వా దైన్య భయం, గుణే కల భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాద భయం, బలే రిపు భయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమేవా అభయం. ఎక్కువ భోగాలు ఉన్నాయనుకోండి, వాటికి ఇంకా పనిచేసే అవకాశం ఉండకపోతే, భోగాలు ఎక్కువైపోతే రోగం పట్టుకుంటుందిట. అందుకే మేము తెలుగుదుకోవడం ఏంటి, నెలకోసారి ద్వారకాతనులు రెండో రెండో అని పరిగెత్తుకు రెండో అని బతిమాలి తీసుకెళ్ళింది ఆ కారణం. అప్పట్లో మనిషి శరీరాన్ని బాగా తపింపజేస్తే, శ్రమింప చేయగా 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 శరీరంలో ఉండే అనారోగ్యం అంతా డామ్మని ఎగిరిపోయి అది గొప్ప తపస్సే, ఆరోగ్యం వస్తుంది. ఎప్పుడు కదలకుండా అలాగే ఇంట్లో కూర్చుంటే సరైన వ్యాయామం లేకపోతే బొత్తిగా ఏసీ కారులో తిరిగి నడవకపోతే ఇవన్నీ ఇబ్బంది కలిగిస్తే కొంతకాలానికి, అప్పుడు ఆ భోగాల వల్ల రోగం పట్టుకుంటుంది. నేను మంచి కులంలో పుట్టాను అనుకుని ఎవడన్నా గర్విద్దాము అంటే ఆ కులానికి భ్రష్టత్వం కలిగే ప్రమాదం ఉందన్నారు. ఇదిగో ఇంట్లో ఎవడో దౌర్భాగ్యులు పుడతారు, పెంటాడిని వాడిని పెళ్లి చేసుకుపోతారు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాక కులభ్రష్టత వస్తుంది. డబ్బు బాగా సంపాదించామంటే ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చి పట్టుకుపోతాడు అన్న భయం. ఇదివరకు ఇంట్లో వాళ్ళకి భయం, ఇప్పుడు పీఠాధిపతులకు కూడా భయం పట్టుకుంది. కోట్ల ఆస్తి పీఠానికి ఉందంటే ఏ తమిళనాడు నుంచి జయలలిత వస్తుందో కరుణానికి వచ్చి పట్టుకుపోతాడో అదో భయం. అది మానవుల కంటే వీళ్ళకు కూడా ఎక్కువ పట్టుకుంది. కాబట్టి డబ్బుకి మహారాజా భయం, గవర్నమెంట్ వారి భయం పెరిగిపోయింది. ఇక బాగా చదువుకుందామంటే చదువుకున్నవాడికి కూడా ఇంతకంటే చదువుకున్నవాడు దౌర్భాగ్యం వచ్చి వాదిస్తాడేమో అని అదో భయం. శాస్త్ర పండితుడికి వాద భయం, గుణవంతుడికి దుర్మార్గుడి వల్ల భయం. ఎంత గుణవంతుడైనా క్షుద్రుడు అల్పుడు వచ్చి నెత్తి మీద పడతాడేమో అని. రూపం అందంగా ఉందనుకుందాం ముసలితనంలో భయం. ఎంత అందంగా ఉండనివ్వండి, వార్ధక్యం వచ్చాక టింకు రంగయ్య కదా, ఇక తప్పదు. అంచేత అందానికి వార్ధక్య భయం. నేను అభిమానిని, ఎవడి దగ్గర ఏమి ఎప్పుడు చెయ్యి చాచి అడగనని కూడా భీష్మించుకున్నవాడికి దైన్యం. ఎప్పుడన్నా పేదరికం వచ్చి కర్మగాలు అడగవలసి వస్తుందేమో అని భయం. మంచి బలవంతుడు వాడు మైక్ టైసన్లో ఉంటాడు అనుకుందాం అనుకుంటే వాడికి కూడా ఇంకో అంతకంటే శత్రువు ఎవడో వచ్చి నెత్తి మీద కొట్టి చంపుతాడేమో అని అదో భయం. అన్ని భయాలు ఒక ఎత్తు. శరీరానికి పెద్ద భయం కృతాంతాత్ భయం, యమధర్మరాజు గారి భయం. సమస్త వస్తువులు ఈ సృష్టిలో అన్నీ భయంతో కూడినవే. భయం లేని వస్తువు అంటూ ఏం లేదు. ఏదన్నా ఉందంటే అది వైరాగ్యం. బోడిగుండు చేయించుకుని కాషాయం మాత్రమే కట్టుకుని రూపాయి లేకుండా తిరిగేవాడికి ఎంత సుఖం అనుకున్నారు వాడిని, ఎవడేం చేయగలడు? మనకి రైల్లో ముస్టాడ్ ఎక్కువ కూర్చుంటాడు వాడిని, ఏమన్నా టీటీ దింపగలడా? మిమ్మల్ని అయితే రిజర్వేషన్ దాంట్లో ఎక్కారు దిగండి అంటాడు. ముస్టాడికి భయం ఏంటి? హాయిగా అంతా వాడిది, రైలే వాడిది. బీహార్ వెళ్ళాం అనుకోండి, లాలూ ప్రసాద్ గాడి అంటాడు వాడు, నాకు ఇచ్చేసాడు అంటాడు దౌర్జన్యం గాడు. అంతకంటే గోచి కొట్టేవాడికి వైరాగ్యం ఉన్నవాడికి చాలా సుఖం ఉన్నారు. మొత్తం మీద అన్నిటికంటే వైరాగ్యమేవా ఆ భయం, దానికి మాత్రం భయం లేదు. కాషాయం కట్టుకున్న వాడికి భయమే ఉంది. ఆస్తులు పెంచితే అక్కడ కూడా కాషాయం కట్టుకుని అది మళ్ళీ డేంజర్, తిక్కువాలు కూడా చంపుతారు. అందువల్ల వైరాగ్యం చాలా గొప్పదని భావించిన అంబరీషుడు శ్రీమన్నారాయణునికి తన శరీరాన్ని తన రాజ్యాన్ని సమర్పించేసి ఆయుధాలు విసర్జించి భక్తితో ద్వాదశి వ్రతం చేయగా విష్ణువు మెచ్చుకుని, నాయనా నీ సర్వస్వం నాకే సమర్పించావు గనక ఇక నీకేం భయం లేదు, నీ అభయం నేను చూసుకుంటాను, నీకు అభయం నేను ఇస్తాను, నీకు భయం లేకుండా చేస్తానని తన సుదర్శన చక్రాన్ని రక్షణకి పంపేశాడు. ఏకంగా తక్షణమే భగవంతుడి చక్రాన్ని పంపితే ఇంకేం భయం? దర్జా కూర్చుని రోజు హరే రామ 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 హరే హరే అని కూర్చోవచ్చినవాడు. ఈ హరే రామ భక్తుల్లో పాపం భక్తి పెరిగిపోయి హరే రామ పోయి హరే రామ హరే రామ అంటే హరే ఓడిపోయారు, రాముడు గారు ఓడిపోయారు, రాముడు గారు ఓడిపోయారు అని అర్థం. కొంచెం అనేది దీర్ఘం తీయకుండా ఉంటే మరీ మంచిది. ఏం చేస్తాం, భక్తి ఎక్కువైపోయినప్పుడు సాగుతూ ఉంటాయి పేర్లు కూడా అన్నమాట. ఇలా భక్తితో భగవన్ నామం చేసుకుంటూ కాలక్షేపం చేసేవాడు, వ్రతాలు చేసుకుంటూ ఉండేవాడు, పరమ వైరాగ్యంతో ఉన్నాడు. ప్రతి ఏకాదశి ఉపవాసం అయిపోయాక ద్వాదశి వ్రతం నాడు ఆయన బ్రాహ్మణోత్తములు పిలిచి రండి ఆయన కూర్చోబెట్టి ఆపోసిని పట్టించుకుని భోజనాలు పెట్టేవాడు. పూరి దక్షిణలు బంగారం రాసులు రాసులుగా ఇచ్చేసేవాడు. ఒకనాడు ఆయన ద్వాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు దాటకుండా భోజనం చేయాలని సంకల్పిస్తున్న సమయంలో పరమ కోపాత్ముడు చీటికి వాడి ముక్కు మీద కోపం ఉంటుందంటారు. ముక్కు మీద కోపం ఎలా ఉంటుందో తెలియదుగా నోట్లో ఉంటుంది కోపం ఆయనకి, తిడతాడు తెగ తిడతాడు. అటువంటి దూర్వాస మహర్షి వచ్చాడు. ఎక్కడికైనా హాయిగా తిరగలిగే మహామహిమానుడు దూర్వాసుడు రాగానే, అయ్యి బాబాయ్ మా అదృష్టం పండింది, మా భాగ్యం పండింది, తమంత వారికలే రండి పారాయణకి రారండి, ద్వాదశి పారణకే మోరారండి అన్నట్టే. పారణకు వస్తాం, ఈలోపు స్నానం చేసి వస్తాను, నువ్వు విస్తర రెడీ చేయించు, వడ్డం రెడీ చేయించు, భోజనాధికారులు పిండి వంటలు అన్నీ సిద్ధం చేయించు, వచ్చి రాగా నిద్ర కూర్చొని తిందాం, తెగ మాడిపోయింది కడుపు అన్నట్ట. తొందరగా రెండన్నాడు, ఈయన బయలుదేరాడు యమునా నదికి స్నానానికి పోయాట. వెళ్ళి రాడు, ఈయన ఎదురు చూశాడు, ద్వాదశి ఘడియలు దాటిపోతున్నాయి. ద్వాదశి గడియలు దాటిపోయాక ఈ వ్రతం చేస్తే ఉపయోగం లేదు, వ్రతం అంతా సర్వనాశనం అయిపోయినట్టే. అది చాలా కఠోర నియమం, ఆ గడియ దాటకుండానే ఏదో ఒకటి తినాలి తాగాలి. అతిథిగా రాలేదు, అందులో పోని మామూలు అయితే అసలు మామూలుగానే అతిథిని పిలిచాక వాడు రాకుండా అన్నం తింటే భయంకరమైన మలమూత్రాలతో కూడిన శరీరం మాంసం తిన్నట్టు అన్నారు, నరమాంసం. ఇప్పుడేమో దూర్వాసుడు పాపం చేయటం ఒకెత్తు, ఆయన శపిస్తాడనే భయం ఒకెత్తు, ఎలా ఈ పరిస్థితులలో? పండితోత్తములను అడిగాడు, నా ఒకటి వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగాడు, ఏమండి ఏం చేయమంటారండి, ద్వాదశి ఉపవాసం ఉన్నాను నేను, పారణ చెయ్యాలి, వ్రతం అంతా ఇన్నాళ్ళు మనం పుట్టినప్పటి నుంచి వస్తున్న వ్రత ఫలితం అంతా పోయేటట్టుంది ఒక్కదాంతో, అలాగని తింటే అతిథిని పిలిచాము ఎలాగ, అతిథికి పెట్టకుండా తినకూడదే. ఆయన రాడు అనగా, కుడుచుటయును కాదు కుడుబకుంటయు కాదు సలిల భక్షణం సమతం, తినడము కాదు తినకుండా వండడము కాదు, నీళ్లు తాగడం మంచిది. నీళ్లు తాగితే వ్రత పారణ చేసిన ఫలితం వస్తుంది, నీళ్లు తినడం కాదు కాబట్టి అతిథికి పిలిచి పెట్టకుండా అవమానం చేసిన ధర్మం తప్పిన పాపము రాదు, శుభ్రంగా మంచినీళ్ళు తాగాయి అనగానే తులసి తీర్థం తీసుకుని ఓంకే శివాయ స్వాహవం నారాయణాయ స్వాహవం మాధవాయ స్వాహ అన్నాడో లేదో డామ్మని వచ్చాడు మహానుభావుడు. అప్పటిదాకా అదే పరీక్ష అంటే వచ్చి పడిపోయాడు. ఒరి త్రాష్టుడా, దుష్టుడా, మొదనష్టుడా, నికృష్టుడా, ఎంత పని చేశావురా, ఎంత దుర్మార్గుడురా నువ్వు, ఎంత క్రూరుడివిరా నువ్వు, అతిథిని పిలిచి ఇంత అవమానపరుస్తావా, నిన్ను బతకనివ్వను, నిన్ను చంపాలి అని చెడబడా తిట్టి, నువ్వు చేప అయిపోయి పుట్టు, తాబేలు అయిపోయి పుట్టు, పంది వై పుట్టు, సింహాన్ వై పుట్టు, అదై పుట్టు, ఇదై పుట్టు అని తిట్టేది. అక్కడితో కోపం ఆగిందా, ఈ నెత్తిమించి ఒక జడపీకి నేల మీద వేసి కొట్టి కృత్యని సృష్టించాడు. కృత్య అంటే పని చేసి పెట్టడానికి ఒక రాక్షస రూపం, భయంకర భూతాన్ని సృష్టించాడు. ఈయన అలా తిట్టి ఇలా తిట్టి చేప అయిపో కూరమం అయిపో అని తిడుతూ ఉంటే ఆ చేపాలన్నీ శ్రీ మహావిష్ణువు సరిగ్గా ఈయన శరీరంలో దూరిపోయి ఆవహించేసి ఓకే అనుభవిస్తానని వరం ఇచ్చేసేట. అంటే లోపల ఊ ఊ అనేది ఎవరన్నమాట, విష్ణువు. అందుకే మత్స్య కోర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కి రేవచ, ఈ అవతారాలన్నీ ఆ శాపమే, దూర్వాసుడి శాపం కూడా. మత్స్యం కోర్మం ఇవన్నీ పుట్టవలసి వచ్చింది పాపం భగవంతుడికి కూడా. చూసారా యోగం, పని శపించూరుకున్నాడా ఆగ్రహ విషయాలతో, జడ నేల మీద వేసుకొట్టి అతి భయంకరమైనటువంటి కృత్యుని రాక్షసుని సృష్టించి ఓరి వెళ్ళివాడు అంత చూసేయి అన్నట్ట. ఆ రాక్షసుడు పుట్టుకొచ్చి ఆవు అని నోరు తెరుచుకుని సోలం పుచ్చుకుని, మింగేస్తా నిన్ను మింగేస్తా, నరసింహమూర్తి రోయి నిన్ను నలుచుకు తింటాను రోయి అని మనకు సినిమాలో చూపించేవారు పాత భూతకాలం. అలాంటి పాత ప్రేత భూతంలాగా వీడు వచ్చి నెత్తి మీద మింగడపోయేసరికి భగవంతుడు దేన్నైనా క్షమిస్తాడు. భక్తుణ్ణి చంపడానికి పూరుకున్నవాడిని మాత్రమే రక్షించట. ఇంత కాకుండా శాపం పెడుతుంటే ఫోన్లే నూరుకున్నాడు. తన భక్తుణ్ణి అందులో ఏకాదశి వ్రత నిష్ఠాగరిష్ఠుణ్ణి అంబరీషుణ్ణి చంపడానికి కృత్యని సృష్టిస్తాడు ఈ దుర్వాసుడు. టక్కన ఆయనకి రక్షణగా పెట్టిన సుదర్శనం డామ్మని లేచిపోయింది. లేచిపోయి ఒక్క తొక్కు తొక్కి ఆ కృత్యని ముక్కల ముక్కల కింద తరిగి పారేసింది. పొట్లకాయ కూర కొట్టేస్తారు చూడండి, అలా పటకా 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 కొట్లో సాయిబాడు కొట్టేసిన కైమాలో కొట్టి పారేసిందిట ఆ కృత్యని తరిగి పారేసాడు అంతే. ఈ విధంగా పటా 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 మన కృత్యని చంపేసిన ఈ చక్రం అక్కడ తాగిందా నిర్వక్కర పరాక్రమంతో దూర్వాసుడు వెంటబడింది. శాపం పెట్టి రాక్షసుడు సృష్టిస్తావా అయిపోయేవరు అయి అంటో ఇంకేముంది దూర్వాసుడు గారికి మత్తు దిగింది. శాపం పెట్టేసి పెట్టేసి ఉన్న ఆయన క్యా అన్నాడు అని కీచుకీచులాడుతూ బయలుదేరాడు. ఇంకా చూడండి, ఇంద్రుణ్ణి యముణ్ణి అగ్నిని వాయువుని నిరుతిని వరుణుణ్ణి కుబేరుణ్ణి ఈశానుణ్ణి వాణ్ణి వీణ్ణి ఒకని కాదు అందరినీ వావోయి రక్షించండి అన్నట్ట. విష్ణుమూర్తి సుదర్శన చక్రం విడిచిపెడితే మేము రక్షించడమా? ఇంకా నయ్యం నా తండ్రి, మా శరీరాలు చూడు ఆ చక్రం చూడు, నీకోదండం నయన మా వల్ల కాదన్నారట. కనిపించిన వాళ్ళల్లో వాణ్ణి అడిగాడు వీణ్ణి అడిగాడు వీణ్ణి అడిగాడు వాణ్ణి అడిగాడు అంతా మా వల్ల కాదన్నారు. చివరికి అన్ని లోకాలు విడిచిపెట్టి బ్రహ్మలోకానికి వెళ్ళాట. బ్రహ్మదేవ రక్షించన్నట్ట. మా డాడీ గారు నీ బాడీని నరికేయడానికి చక్రం పంపితే నేను రక్షించడం నా వల్ల అసలే కాదు. ఓసారిలాగే శివుడితో వేళాకోవడానికి తగాదా తెచ్చుకుంటే తలకాయ తీసేసాడు. శివుడు దయదలిచి ఒక చేత తలకాయ వదిలిపెట్టాడు, తీసి మిగతా నాలుగు అట్టే పెట్టాడు. ఇప్పుడు విష్ణువుతో తగాదా పెట్టుకుంటే మొత్తం సుదర్శనం నాలుగు తరిగేస్తుంది. అసలు ఈ మధ్యన గుమ్మడికాయలు కోసుకోవట్లేదట. అందులో రేపేమో సంక్రాంతి, గుమ్మడికాయలు తిరిగినట్టు తరిగేస్తే నేనేమైపోతాను? వెళ్ళినా అన్నట్టు కైలాసానికి వెళ్ళాడు. శివుడు ముందే తప్పుకున్నట్ట.